శ్రోతలకు నమస్కారం. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా 20వ శతాబ్ది ప్రారంభంలో ఎందరో మహామహులు సాహితీ సృజన చేశారు. అపారమైన మేధా సంపత్తి, వివిధ కళల్లో ప్రావీణ్యం, చక్కని చిక్కని సృజనాత్మకత ఉన్న వీళ్ళు కవిత్వం, కథ, నవల ఇలాంటి అనేక ప్రక్రియలను పావనం చేశారని చెప్పొచ్చు. అలాగే వాళ్ళందించిన నిధులు ఈనాటికి మనకు రసానందాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. అలాంటి వారిలో అడవి బాపిరాజు గారు ఒకరు. 8వ తేదీన జన్మించిన బాపిరాజు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. భీమవరంలో జన్మించి విజయవాడ, మద్రాసు, హైదరాబాద్లలో చదువు, ఉద్యోగాలు రెండూ చేశారు బాపిరాజు గారు. తెలుగు సాహిత్యంలో ఆయన కవిత్వము, నవలలు రాసే సమయానికి అది భావకవితాయుగం. నవలలే కాదు, కథలే కాదు, గేయాలు, ఖండకావ్యాలు అన్నీ రాశారు ఆయన. రేడియోకి పాటలు రాశారు. అవే కాక చక్కని చిత్రకారుడు. నవలల్లో కూడా సాంఘిక, చారిత్రక నవలలు రెండు రాశారు. ఒక్కసారిగా ఆయన చేసిన ఉద్యోగాలను సమీక్షిస్తే న్యాయవాది, అధ్యాపకుడు, పత్రికా సంపాదకుడు, అభినవాంధ్ర సాహిత్యం అని ఒక పత్రికను కొంతకాలం నడిపారు. మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించారు. దాదాపుగా ఆయన సాహిత్యం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కొనసాగింది అని చూస్తే 1923 నుంచి 1951 వరకు, అంటే జాతీయోద్యమం, భావకవిత ఉద్యమం ఇవి విస్తృతంగా ఉండి అభ్యుదయ యుగం కూడా అందుకున్న సమయంలో ఆయన రచనలు చేశారు. 1952 సెప్టెంబర్ 22 బాపిరాజు గారు మరణించారు. ఆయన పేరు చెప్పగానే మనకు సాహిత్య లక్షణాల్లో గుర్తుకొచ్చేవి సౌకుమార్యం, పరిమళ భరితమైన రచనాశైలి. అడవి బాపిరాజు సాహిత్య సృష్టే కాదు, సాహిత్య పోషకుడు కూడా. అంటే మద్రాసు, బందరు, భీమవరం, హైదరాబాద్లలో ఆయన కళాపీఠాలను స్థాపించాడు. ఇందాకే చెప్పుకున్నట్టు ఆయన చక్కని చిత్రకారుడు. అనేక కళలు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ కళల పరస్పర ప్రభావం కనిపిస్తూ ఉంటుందేమో. బహుశా ఆయన బొమ్మల్లో సాహిత్య స్ఫూర్తి కనిపించవచ్చు, అలాగే ఆయన నవలల్లో చిత్రకళా స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. బెంగాలీలో రవీంద్రనాథ్ ట్యాగోర్కి ఈ పేరుండేది, స్వయంగా చిత్రకారుడు కనుక. ట్యాగోర్ రచనల్లో కూడా చిత్రలేఖనం తాలూకు ఆ పరిమళం అద్దినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే బాపిరాజు గారి విషయం కూడా. ఈయన వేసిన ఖడ్గతిక్కన, రుద్రమదేవి, బుద్ధుడు, సముద్రగుప్తుడు, భిక్షుకి ఇలాంటి చిత్రాలు చాలా ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు తిక్కన చిత్రానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం బహుమతి కూడా ఇచ్చింది. అసలు ఈయన కవిత్వం చదువుతుంటే మనకు తప్పనిసరిగా అందులో చిత్రకళా నైపుణి కనిపిస్తుంటుంది. కవిత్వమే కాదు, నవలలు చదివిన ఒక్కొక్క పాత్రని ఆయన వర్ణించే పద్ధతి చూస్తే అక్కడ కూర్చొని తన కుంచెతో బొమ్మను గీస్తూ లేదా ఉలితో శిల్పాన్ని చెక్కుతూ ఆయన మనతో మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. అక్షరాలు మన ముందు నాట్యం చేస్తాయి. అలాంటి పాత్ర చిత్రణా నైపుణ్యం ఆయన రచనలో కనిపిస్తుంది. 1920 దశకంలో ఈయన రచన ప్రారంభించారు అని ఇందాక అనుకున్నాం. ఆ కాలంలో రచనకు పూనుకున్న తెలుగు కవులు, రచయితల పైన కాల్పనికోద్యమ ప్రభావం ఉండడం అత్యంత సహజం. ఆ కాల్పనికోద్యమంలో కూడా ఒక్కొక్కళ్లలోనూ ఒక్కొక్క గుణం విశేషంగానూ అధికంగానూ కనిపిస్తుంటుంది. అందులో భావుకత్వం, ఆదర్శప్రియత్వం ఇవి రెండూ బాపిరాజులో మనకు కనిపిస్తాయి. అంటే ఆయనలో ఇతర లక్షణాలు లేవు ఆ ఉద్యమానికి సంబంధించి అని కాదు, ఆయనలో సంస్కరణ దృష్టి ఉంది, సంప్రదాయాభిమానము ఉంది. అన్నిటినీ మించి ఒక ఆదర్శవాది ఆయనలో ఉన్నాడు. మనిషిలో సంపూర్ణ మానవుణ్ణి చూడగలిగిన హృదయ ఔన్నత్యం ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే సంపూర్ణ మానవుడు అనేవాడు ఉండడు గనుక ఒక విధమైన అమాయకత్వం ఉందనిపిస్తుంది బాపిరాజులో. బహుశా జీవితంలో సంపూర్ణత, పరిపూర్ణత అనేవి సాధ్యం కావు అని గ్రహించారు కనుకే సాహిత్యంలో అలాంటి పాత్రలను సృష్టించారేమో. బాపిరాజు గారి గురించి మాట్లాడుకోవాలంటే సాహిత్య లోకంలో అందరికీ ఆయనకున్న ముద్దు పేరు గుర్తొస్తుంది, బాపి బావ. ఆ ముద్దు పేరును ఆయన ఎంత స్వంతం చేసుకున్నాడు అంటే తను బాపి బావగా ఒక కవిత కూడా రాసుకున్నాడు తను అలా పిలుపుస్తారు అని చెప్పుకుంటూ. బాపిరాజా అన్న ఏ పిలుపు నే విన్న ఊపుదును మూర్ధము ఊకొట్టి మాట్లాడి బాపి బావా అంద్రు పలుకరింతురు హితులు పారిజాత సుమము పట్టుదును అంజలిలో బాబు అని మా నాన్న పరమప్రేమను పిలువ ప్రత్యక్షమయ్యేడిది పాలసంద్రము నాకు నాన్న అని మా అమ్మ నన్ను దివ్యయై పిలుచు నాకు పులకలు కలిగి నాకమ్ము అంటుదును. ఇలాగా ఏ రకమైన పిలుపైనా, అమ్మ పిలుపైనా, నాన్న పిలుపైనా, ఆప్తులైన స్నేహితుల పిలుపైనా, ముఖ్యంగా బాపి బావా అన్న పిలుపైన ఆ పిలుపులకు కరిగిపోయేంత సౌకుమార్య హృదయం కనుకే ఆయన సాహిత్యంలో ఆయన రాసిన ప్రతి అక్షరంలోనూ కూడా మాధుర్యం ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. బాపిరాజు గారి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే నవల నారాయణరావు. ఎందుకంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు కూడా లభించింది. 1935 విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలకు, నారాయణరావు నవలకి రెండింటికి కూడా అవార్డు లభించింది. నారాయణరావు అనేది ఒక విశిష్టమైన అత్యుత్తమమైన పురుష పాత్రకు తార్కాణంగా చెప్పచ్చు. ఈ నవలలో జాతీయ భావాలు, గాంధీని గురించిన చర్చలు, పరజాతి సంస్కృతి పట్ల వ్యతిరేకత ఇవన్నీ కూడా విశిష్టంగా అంటే కథాకథనంలో కలిసిపోయి ఉంటాయి. కథానాయకుడైన నారాయణరావు, అతని తల్లిదండ్రులు ఆదర్శ పాత్రలు. నాయిక అంటే నారాయణరావు భార్య, ఆమె పేరు శారద. ఆమె కొంత మానసికంగా బలహీనమైన వ్యక్తిగా కనిపిస్తుంది. అంటే ఇతరుల మాటలు, వాళ్ల ప్రలోభాలకు లోబడి భర్తను అవమానించడం, వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు, జాతీయోద్యమ కాలంలో భూస్వాములు జాతీయోద్యమకారుల మధ్య జలదగిన సంఘర్షణ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ నవల్లో చిత్రించడం మనకు కనిపిస్తుంది. విశ్వవిద్యాలయంలో పాఠ్య గ్రంథంగా కూడా ఉంది. ఎందుకంటే జాతీయోద్యమ నవలల్లో ఇంత సమగ్రంగా సమకాలీన జీవనాన్ని, కుటుంబ సంబంధాలని చిత్రించిన నవలలు తక్కువ. 1960 తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే జాతీయోద్యమం ఎలా ఉంది అన్నట్టుగా మహీధర్ రామ్మోహన్ రావు గారు చాలా మంచి నవలలు రాశారు. ఆయన జాతీయోద్యమంలో కాంగ్రెస్ పాత్ర, కమ్యూనిస్టుల పాత్ర అనేదాన్ని కూడా చాలా సూక్ష్మంగా, నిశితంగా పరిశీలించి చక్కని నవలలు రాశారు. కానీ అడవి బాపిరాజు గారు 1934 జాతీయోద్యమ నేపథ్యం, అంటే ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ నేపథ్యంలో ఒక రచన చేయడం అంటే కొంత సాహసం చేయాల్సిందే. అందుకే ఈ నవలకు తెలుగు నవలలో చాలా విశిష్టమైన పాత్ర, స్థానము ఉన్నాయి. బాపిరాజు గారి కాలం నాటికి జాతీయోద్యమమే కాదు, సంస్కరణోద్యమం కూడా బలంగా ఉంది. నిజానికి సంస్కరణ జాతీయోద్యమంలో చాలా ముఖ్యమైన అంశం. ఏదో ఒక్క సంవత్సరం వచ్చేసరికి సంస్కరణోద్యమం ఆగిపోయి జాతీయోద్యమం ప్రారంభమైంది అని చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే దేశ స్వాతంత్రానికి ముందు మనల్ని మనం దురాచారాల నుంచి, దుష్ట సంప్రదాయాల నుంచి విముక్తం చేసుకోవాలి అన్న స్ఫూర్తి మన దేశంలోని మేధావులకు కలిగింది. ఆ స్ఫూర్తే సాహిత్యంలో కూడా ప్రతిఫలించింది. అందుకే జాతీయోద్యమమైన, సంఘ సంస్కరణోద్యమమైన రెండు అవిభాజ్యాలయ్యాయి. అప్పటి రచయితలు రెండింటినీ ప్రతిబింబించే రచనలు చేసి ఉద్యమాలకు ఒక సాహిత్యపరమైన ఒక ఆకృతిని కల్పించారు, ఒక వేదికను సృష్టించి ఇచ్చారు. అడవి బాపిరాజు రాసిన కోనంగి ఈ రకంగా జాతీయోద్యమ నేపథ్యంలోనే వచ్చిన సంస్కరణ భావాలను ప్రముఖంగా ప్రకటించిన నవల. కోనంగి పాత్ర, ఆ సంభాషణలు, వాటిలో ఉండే ప్రత్యేకతల వల్ల కాస్త సరదాగా నడుస్తుంది ఈ నవల. కానీ ఇందులో చెప్పిన విషయాలు మాత్రం గంభీరమైనవి. కులం, వర్గం వీటి గురించిన చర్చ ఉంది. కథానాయిక అనంతలక్ష్మి కళావంతుల కుటుంబానికి చెందిన స్త్రీ. అయితే అంటే ఒక కళావంతుల కుటుంబానికి చెందిన స్త్రీని కథానాయికగా తీసుకొని, ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు అని రాయడం ఒక ప్రత్యేకత. అయితే ఈమె ఇటువంటి కులానికి చెందిన ఆమె కూడా ఆదర్శ భారతీయ స్త్రీ లక్షణాలన్నిటినీ పుణికిపుచ్చుకున్నట్లుగా బాపిరాజు గారు తీర్చిదిద్దారు. ఇక్కడే మనకు బాపిరాజు గారి మార్కు కనిపిస్తుంది. అంటే ఆయన వాస్తవ నేపథ్యం నుంచి, వాస్తవ జీవితం నుంచే పాత్రల్ని తీసుకుంటారు. అంటే మనుషుల్ని తీసుకుని పాత్రలుగా మారుస్తారు. కానీ అన్నిటినీ కూడా, అంటే పాత్ర ఏదైనప్పటికీ తను నమ్మే ఆదర్శం అనే రంగులోంచి ముంచెత్తి మన ముందుంచుతారు. అందువల్లే ధనిక వర్గానికి, అగ్రకులానికి చెందిన తుఫాను నవలలోని శకుంతలైనా, పేదవర్గానికి, కళావంతుల కుటుంబానికి చెందిన అనంతలక్ష్మి అయినా, వాళ్ళిద్దరిలోనూ కూడా ఒక ఆదర్శ భారతీయ నారీమణిలో ఉండాల్సిన లక్షణాలే కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకు వాళ్లకంటే కూడా బాపిరాజు గారే ఎక్కువ కనిపిస్తారు.